ఏడవద్దు. అస్తి దశమహ సాధువు అబ్బాయి పదవు వాడు ఉన్నాడు రా, అస్తి దశమహ. ఓ తమస చూడండి, ఎప్పుడైతే అస్తి దశమహ అన్నాడో ఇంతసేపు ఏడుస్తూ ఉన్నారు కదా, తప్పని ఆపేశారు. ఎందుకని పదవువాడు పొయ్యాడు అనుకుని ఏడుస్తూ ఉన్నారు, పదవువాడు ఉన్నాడు కనుక ఏడవలసిన అవసరం లేదు. కానీ ఇక్కడ మీరు ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి, ఏడుపు పోయిందే గాని ఆనందం వచ్చిందే, దుఃఖం పోవడం వేరు ఆనందం రావడం వేరు. అందువల్ల టాబ్లెట్స్ వేసి పడుకున్నా దుఃఖం పోద్ది కానీ ఆనందం రాదు. కనుక పదవువాడు పోయాడు అనే దుఃఖం, పదవువాడు ఉన్నాడని తెలిసిన తర్వాత దుఃఖం పోయింది కానీ ఆనందం లేదు. ఎందుకు ఆనందం లేదు తెలుసా, ఆ పదవాడిని చూడాలి. ఈయన ఉన్నాడని చెప్తున్నాడు, ఎక్కడున్నాడు వాడు? అస్థి దశమహ అంటున్నాడు. ఎవరయ్యా కహా, వాడెవడు ఎక్కడున్నాడు చెప్పు, ఆ పదవాడు ఏడి. నాయనా నిలబడండి అందరూ, ఇప్పుడు నేను తీసుకొని వస్తాను ఆ పదవాడిని అనుకుంటాడు. ఎక్కడుండాలి గురువు అంటే, ఎందుకని ఆయన గడ్డం ఎంత పొడుగ్గా ఉండదు, ఇప్పుడు లేనిది తీసుకొని వస్తూ ఉంటాడు. ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ చేస్తాడు, ఈ వైపు నుంచి చేస్తాడేమో ఆ వైపు నుంచి చేస్తాడేమో, ఎందుకని ఒక మహిమ మహిమ క్రియేట్ చేస్తాడు. మహిమ ఈ క్యా బాత మహిమ అంటే, జ్ఞానం లేనప్పుడు వీటి మీదనే ఉంటుంది దృష్టి. అందువల్ల ఎక్కడి నుంచి తీసుకొని వస్తాడో, బహుశా వాడు కనుక ఆ నదిలో కొట్టుకుపోతూ ఉంటే వాడు ఎక్కడున్నాడో తెలిసి అక్కడికి పోయి ఆయన పట్టుకొని సూక్ష్మ శరీరంతో వాడిని పట్టుకొని వచ్చి ఇక్కడి నుంచి తీస్తాడేమో, డైరెక్ట్గా పైన నుంచి వస్తాడేమో, లేకపోతే ఆగ్నేయం నుంచి వస్తాడో నైరుతి నుంచి వస్తాడో, అప్పుడు ఈ లోపల వాస్తవాలు వచ్చేస్తాడు. నో 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 నో, ఈశాన్యం నుంచి రావాలి. ఆ ఒకటి కాదు కదా మనకు, సరే ఏదో ప్రాంతం నుంచి వస్తాడు. సరే అందరు నిలబెట్టాడు, అబ్బాయి ఇప్పుడు వస్తాడు చూడాను, అందరు నిలబడ్డాడు. ఇప్పుడు లీడర్ని పిలిచాడు, అయ్యి లూసు లీడర్ ఎట్రా, వాడు వచ్చాడు ఆ లూసు లీడర్, ఎట్లా నిలబడుకో. అందరు ఇట్లా నిలబడుకున్నారు. లీడర్ ఇక్కడ ఉన్నాడు, ఇప్పుడు అన్నాడు, కమాన్ లెక్కెట్రా స్వామి, ఉన్నావు కదా మేమే కదా, మళ్ళీ పదోవాడు నువ్వు లెక్కెట్టు, ఇప్పుడు వస్తాడు. వీడికి ఏంటంటే పదో తొమ్మిదోవాడు అయిపోతాడు, పదోవాడు పైన దిగేస్తాడు. అందువల్ల 1, 2, 3, 5, 7, 9 అని మళ్ళీ మొదలు పెట్టాడు దశమనష్ట, ఎందుకంటే ఇంకా రాలేదు వాడు. వెంటనే గురువు అన్నాడు, షడ్ అప్ ఇడియట్, అస్తి దశమహ ఏడండి వాడు, తత్వమసి ఇడియట్, ఆ పదవాడు నువ్వేరా, తత్ ఆ పదవవాడు, త్వం నీవు అసి అయ్యున్నావు, అర్థమవుతుందా, నువ్వే. అందరినీ లెక్కెట్టుకోవడం ప్రారంభిస్తాడో గాని నిన్ను లెక్కెట్టుకుంటే కదా, నువ్వు ఇంక్లూడ్ కాకుండా ఏముంది. కాబట్టి నిన్ను నీతో కలుపుకుంటే 10 మంది, ప్రతి ఒక్కడు ఏం చేస్తాను అందరిని లెక్కించేసి 10వ వాడు లేడు అంటున్నాడు, అందరూ అదే లెక్క. కాబట్టి అన్నీ తెలుసుకుంటున్నాం ఈ ప్రపంచంలో, మనల్ని గురించి మనకు తెలియడం లేదు. అర్థం ఇచ్చి ముఖం చూసుకోమంటే అందరు ముఖాలు చూపిస్తారు, అర్థం ఉండేది మన ముఖం చూసుకోవడం. దర్పణే ముఖ దర్శనవత్, శాస్త్రే ఆత్మదర్శ. శాస్త్రంలో ఏదో ఏదో తెలుసుకోవడం కోసం కాదు, నన్ను తెలుసుకోవడం కోసం. కాబట్టి కోహం అహం కహ, నేను ఎవరు, నేను ఎవరో కాదు, నేను ఆత్మనే, నేను ఆత్మనే. కానీ అనాత్మనే అభిప్రాయపడుతూ ఉన్నా, నేను ఆత్మనే, నేను ఉన్నవాణ్ణి లేనివాణ్ణి కాదు, ఉండి తెలియనటువంటి వాణ్ణి గురువు చెప్పినప్పుడు అర్థమవుతా ఉంది, ఓహో నేను ఏదైతే పొందాలనుకుంటూ ఉన్నానో అది నేనే అయ్యున్నాను, నేను ఏదైతే తెలుసుకోవాలనుకుంటున్నానో అది నేనే అయ్యున్నాను, ఈ దేహం నేను కాదు, ఇంద్రియాలు నేను కాదు, నేను కేవలం ఆత్మ, ఏది ఉండడం వల్ల ఇది నడుస్తూ ఉందో. కాబట్టి ఈ దేహం ఉండడానికి నేను అవసరం గాని నేను ఉండడానికి మరొకటి అవసరం లేదు, ఇంకొక దాన్ని తెలుసుకోవడానికి నేను అవసరమేమో గాని నన్ను తెలుసుకోవడానికి మరొకటి అవసరం లేదు. సత్తా స్ఫూర్తి విషయే పరానపేక్ష, కాబట్టి సత్తా నేను ఉండడానికి కానీ, స్ఫూర్తి జ్ఞాన ప్రకాశానికి కానీ పర అనపేక్ష, ఇంకొక దాని మీద ఆధారపడకుండా ఉండేటువంటిది, ఇది ఆత్మస్వరూపం. ఇది గురువు దగ్గర కూర్చున్నప్పుడు వాక్యార్థశ్చ విచార్యతాం, కాబట్టి దీన్ని విచారం చేయడం, ఈ మహావాక్యాన్ని విచారం చేయడం, విచారం చేసినప్పుడు నేనే బ్రహ్మం అనేటువంటి జ్ఞానం కలిగిపోతుంది. ఇక్కడ నిత్యతృప్తి నిరాశ్రయ, అహం నిత్యతృప్త నిరాశ్రయ, వాక్యార్థశ్చ విచార్యతాం శృతి శిరోపక్ష సమాశ్రీయతాం. సరే, వాక్యార్థశ్చ విచార్యతాం, ఇది తమాషా చూడండి, తత్వమసి మహావాక్యం, దాన్ని విచారం చేయమన్నాడు. విచారం చేసిన తరువాత తమాషా చూడండి, ఇతర మతాల గురించి వదిలేయండి, ఇదంటే చిన్న విషయాలు అవి. ఇక్కడ సనాతన ధర్మంలో ఈ ఉపనిషత్తులు చదివిన తర్వాత మళ్ళీ మూడు తయారైనాయి. ఇది తమాషా జరుగుతుంది, ద్వైతం, అద్వైతం, విశిష్టాద్వైతం, భావాద్వైతం, శుద్ధాద్వైతం, ఏంటి అసలు ఇదంతా, ఈ వ్యవహారం ఏంటి? మళ్ళీ శాస్త్రం అంతా చదివిన తర్వాత ద్వైతం, అంటే నేను వేరు, జగత్తు వేరు, జీవుడు వేరు, పరమాత్మ వేరు, ఇది ద్వైతం. పరమాత్మలో నేను ఒక అంశం, కానీ నేను మాత్రం పరమాత్మ కాదు, ఆయనలో ఒక అంశం, ఆయన వేరు, నేను వేరు, ఆయన వైకుంఠంలో ఉంటాడు, నేను పోయి ఆయనతో జాయిన్ అయిపోతాను, ఇది ఒకటి. మళ్ళీ కాబట్టి తత్వమసి అనేది ఒక వాక్యం కదా, తత్వము అసి, దాన్ని అర్థం చేసుకునే ప్రక్రియ కూడా ఉంది కదా. కానీ ఇలా చెప్పినటువంటి ఆచార్యులేమి చిన్నవాళ్ళు కాదు, గ్రామేరియన్స్ వాళ్ళు, వ్యాకరణం బ్రహ్మాండంగా తెలిసినటువంటి వాళ్ళు, శాస్త్రం తెలిసినటువంటి వాళ్ళు, శాస్త్రం అంతా తెలిసి అంతా అధ్యయనం చేసి చివరికి వాళ్ళు వచ్చిన నిర్ణయం ఏమిటంటే దేవుడు వేరు, జీవుడు వేరు, ఫినిష్. దీనికోసం శాస్త్రం చదవడం ఎందుకు అని, కర్మ నిమిత్తం నశాస్త్రకృతం సర్వ ప్రాణిషు దృష్టత్వం, అన్ని చోట్ల కనపడతా ఉంది ఇది ద్వైతం. దీనికి శాస్త్రం కావాలా చెప్పండి? ఇప్పుడు మీరు వేరు, నేను వేరని నాకు తెలుసు కదా, మీకు తెలుసు కదా, నేను వేరని మీకు తెలియదు. ఆవు వేరు, కుక్క వేరు, మేఘం వేరు, సముద్రం వేరు, నది వేరు, చెట్టు వేరు, పుట్ట వేరు, మనకు తెలుసు కదా ఇది. కనుక మనకే తెలిసిన దాన్ని చెప్పడానికి శాస్త్రం ఎందుకు అంటున్నారు? ద్వైతం మనకే తెలుసు, దీనిని 12 సంవత్సరాలు చదివి ఆ తర్వాత వచ్చి నేను వేరే, దేవుడు వేరే అయిపోయింది, ఇంక ఇతర మతాలకి నీకు డిఫరెన్సే లేదు. అందువల్ల ఆ మతాలన్నీ ఆ లోకంలో కూర్చోబెట్టాయి దేవుణ్ణి, నువ్వు తీసుకెళ్ళి వైకుంఠంలో కూర్చోబెట్టావు దేవుణ్ణి. వైకుంఠంలోనే కనుక దేవుడు ఉంటే ఇక్కడ లేడు మహబూబ్ నగర్లో అని అర్థం. అక్కడ ఉండి ఇక్కడ లేనటువంటి వాడికి సర్వజ్ఞత్వం ఉండదు, సర్వవ్యాపకత్వం ఉండదు, సర్వశక్తిమత్వం ఉండదు. అట్లాంటి వాడు అనంతుడు అయ్యేందుకు అవకాశం లేదు. ఒక ప్రదేశంలో ఉన్నాడు అంటే నశించిపోతాడని అర్థం. నా దేహం ఒక ప్రదేశంలో ఉంది కనుక రేపు ఇది నశించిపోద్ది. భగవంతుడు కూడా అలాంటి వాడే అయితే ఉపయోగం లేదు. అప్పుడు అన్ని వస్తువులను పొందినట్టే భగవంతుని పొందుతావు, అన్ని వస్తువులు పోగొట్టుకున్నట్టే భగవంతుని పోగొట్టుకుంటావు. కనుక శృతి శిరహ, శృతి శిరహ, శృతి అంటే వేదం, శిరహ ఆ శిరస్సు, నిన్న చూచాము చూసారా, శృతి శిరస్సు అంటే వేదాంతం, ఉపనిషత్తులు ఏవైతే ఉన్నాయో ఆ శృతి శిరహ పక్ష సమాశ్రీయతాం, సమ్యక్ ఆశ్రీయతాం. కాబట్టి నువ్వు శాస్త్రాన్ని అధ్యయనం చేసిన తర్వాత చివరికి ఎట్లా రావాలి, వేదాంత నిర్ణయం ఏమిటి, అద్వైతమే వేదాంత నిర్ణయం. ఇంకొక రెండవది, శాస్త్రం నువ్వు ఏం చెప్పినా సరే తర్కానికి అందదు. భగవంతుడు అనంతుడై ఉండేటప్పుడు ఆయన కన్నా రెండవది వేరుగా ఉండేందుకు అవకాశమే లేదు. ఈశావాస్యమిదగం సర్వం యత్కించే జగత్యాం జగత్, ఏదైనా కనపడుతూ ఉన్నదంటే కనపడినంత మాత్రాన అది సత్యం కావాల్సిన అవసరం లేదు. ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. మళ్ళీ ఇప్పుడు కళ ఉందనుకోండి, కళనీ కనిపించింది, కనిపించినంత మాత్రం అది సత్యం కావాల్సిన అవసరం లేదు. ఎండమావిలో నీళ్లు కనిపిస్తూ ఉన్నాయి, అవన్నీ సత్యం కావాల్సిన అవసరం లేదు. కాబట్టి కనిపించినంత మాత్రాన సత్యం కానవసరం లేదు. అందువల్ల ద్వైతానికి అద్వైతానికి ఒకటే డిఫరెన్స్, నాకున్న తక్కువ టైంలో మీకు ఒక క్యాప్చర్ ఫామ్లో ఇస్తున్నాను అంతే, టైం లేదు కనుక ప్లీజ్ అండర్స్టాండ్. అయ్యా అద్వైతి ఏంటి జగత్, అయ్యా ద్వైతి ఏమిటి జగత్, ద్వైతి చెప్పేది ఏంటి, ఈ జగత్ సత్యం, ఎందుకు కారణం ఏంటి, కనిపిస్తూ ఉంది కనుక సత్యం, కనిపిస్తుంది కదా, కనిపించేదాన్ని లేదని ఎట్లంటావు, అందువల్ల జగత్ కనిపిస్తూ ఉంది అందుకని సత్యం. ఓకే అయ్యా అద్వైతి నువ్వేం చెబుతావు, జగత్ సత్యం కాదు ఎందుకని, కనిపిస్తుంది కనుక. ఇద్దరికి ఒకటే ఆన్సర్, కనిపిస్తూ ఉంది గనక జగత్తు సత్యం, ఇది ద్వైతి. కనిపిస్తూ ఉంది గనక జగత్తు సత్యం కాదు ఎందుకని, యద్దృశ్యం తన్నశ్యం, ఏదైతే కనిపిస్తూ ఉందో అది నశించిపోతుంది, నశించేది ఏది, సత్యం అయ్యేందుకు అవకాశం లేదు గనక, కనిపిస్తూ ఉంది గనక ఇది సత్యం కాదు. సింపుల్. ఇటువంటి 110 ఆర్గ్యుమెంట్స్ ఇస్తాను నేను, 110 నాట్ 1 2 20. అర్థమవుతుంది? కనుక శాస్త్రం లోతుల్లోకి వెళితే అద్వైతాన్ని ప్రతిపాదించడం కోసమే ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అనేదాని కొరకే శాస్త్రం ఉందే కానీ ఈ ద్వైత ప్రతిపాదన కోసం శాస్త్రం లేదు. కనుక ఇది అర్థం కాకపోవడం చేత వచ్చిన బాధలు ఇవన్నీ. నీవు అది అని వేదాంతం చెబుతుంటే నువ్వు అది కాదు, నేను అది కానప్పుడు చెప్పాల్సిన అవసరం ఏంటి, నాకే తెలుసు కదా, నా అనుభవంలోనే ఉంది కదా. కనుక ఇది శాస్త్రం లోతుల్లోకి వెళితే ఇది చాలా దూరం వెళ్ళిపోద్ది. ఇది మన సాధన పంచకం కనుక అది స్వరూప నిర్ణయం చేసేటప్పుడు అవన్నీ వస్తాయి, అంత అవసరం లేదు ఇప్పుడు. కనుక శృతిపక్ష శృతి శిరోపక్ష సమాశ్రీయతాం. కనుక వాక్యాన్ని అర్థం చేసుకోండి, వాక్యార్థశ్చ విచార్యతాం తత్సమసి. వాక్యార్థాన్ని మనం గురువు దగ్గర విచారణ చేయాలి. విచారణ చేసి ఏ నిర్ణయానికి రావాలో తెలుసా, అద్వైతానికి రావాలి. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ ఇది శృతి శిరోపక్ష సమాశ్రీయతాం. కాబట్టి వేదాంత నిర్ణయం ఇది, వేదాంత సిద్ధాంత నిరుక్తి రేష. బ్రహ్మైవ జీవ సకలం జగచ్చ అఖండ రూపస్థితిరేవ మోక్ష బ్రహ్మాద్వితీయే శృతయ ప్రమాణం. ఇది వేదాంత సిద్ధాంత నిరుక్తి ఏష. వేదాంతం చెప్పేటువంటిదంతా ఇదే. బ్రహ్మైవ జీవ, జీవుడే బ్రహ్మ, బ్రహ్మే జీవుడు, అంతే, ఇంకే లేదు. ఎవరైతే జీవుడు అనుకుంటున్నాడో వాడే బ్రహ్మ, చైతన్యం గనక రెండు లేవు. సకలం జగచ్చ, ఈ జగత్తు గనక పరమాత్మ కన్నా వేరుగా ఉంటే ఆయన పరమాత్మ గాడు. కాబట్టి జగత్తు, జీవుడు, బ్రహ్మము మూడు కలిపి ఏకం. అఖండ రూపస్థితిరేవో మోక్ష. ఈ అఖండ రూపస్థితి ఖండం కానిటువంటిది, భగ్నం కానిటువంటిది, ముక్కలు కానిటువంటిది, శకలాలు కానిటువంటిది, పూర్ణత్వం ఏదైతే ఉందో ఇదే మోక్షం. ఇది ఉన్నదే కాబట్టి నువ్వు పొందాల్సిన అవసరం లేదు. బ్రహ్మ అద్వితీయే, ఇది అద్వైతం కాబట్టి నువ్వు తెలుసుకోవాలి. శృతయః ప్రమాణం. కాబట్టి జ్ఞానం కావాలి, శృతులు నీకు ఉపనిషత్తులే ప్రమాణమై ఉన్నాయి. ప్రమాకరణం ప్రమాణం, జ్ఞానాన్ని ఇచ్చేది ప్రమాణం. గురువిస్తాడు నీకు అర్థమైపోతుంది, అంతే. శృతి శరహ పక్ష సమాశ్రీయతాం. మరి వాళ్ళెందుకు వచ్చారండి, ఎక్కడో తర్కంలో దెబ్బతిన్నది వ్యవహారం. రెండోది ఏమిటంటే నాకు సత్యం కావాలి అని ఉండాలి, కానీ ఏదో మా పూర్వీకులు ఇది, వాళ్ళు ఆ మార్గంలో పోయినారు కాబట్టి నేను కూడా ఆ మార్గంలో పోవాలి. ఇటువంటి అన్నీ ఉంటే రాగద్వేషాలు, మళ్ళీ రాగద్వేషాల మధ్య సత్యం అర్థం కాదు. అందువల్ల దుస్తర్కాత్ సువిరమ్యతాం. నెక్స్ట్ నంబర్ 3, దుస్తర్కాత్ సువిరమ్యతాం. దుస్తర్కం, దుస్తర్కం. కాబట్టి లాజిక్ ఉంది వాళ్ళ దగ్గర, లేదని కాదు, కానీ ఎక్కడో దారి తప్పింది. ఇటువంటి లాజిక్ ఎక్కడికన్నా పట్టుకుపోతుంది. కాబట్టి తర్కం ఉండాలి. ఎట్లా ఉండాలి అంటే కూరలో ఉప్పు ఎట్లా ఉండాలి అలా ఉండాలి. ఇదంతా మనం చేసే తర్కమే కాదేంటి, ప్రతిరోజు ఉదయం సాయంత్రంలో ఏదైనా సరే మనం విశ్వాసం అనేటువంటి మాట ఇప్పటి వరకు తీసుకురాలేదు, నమ్మకం అనేటువంటి మాట ఇప్పుడు తీసుకురాలేదు. ప్రతి ఒక్కదాన్ని మనం తర్కించి అర్థం చేసుకుంటూ ఉన్నాం. కనుక తర్కం అవసరం. తర్కం లేకుండా తత్వశాస్త్రం లేదు. తర్కమే చాలా పెద్ద విషయం కాదు, తత్వశాస్త్రంలో ఒక భాగం. కాబట్టి తర్కంతోనే మనం అర్థం చేసుకుంటూ పోవాలి, కానీ దానికి కూడాను ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి ప్రకారం అర్థం చేసుకుంటూ పోవాలి. దుస్తర్కం మంచిది కాదు. కనుక తర్కం ఎట్లా ఉండాలి, సత్యాన్ని తెలుసుకోవడం కోసం ఉండాలి, సత్య నిర్దేశం కోసం ఉండాలి, అంతేగాని దారి మళ్లించేది తర్కం కాదు. ఇప్పుడు అది వాదం. అర్థమవుతుంది? తర్కం వేరు. కాబట్టి దుస్తర్కం చెడు తర్కం, ఇది కుతర్కం, ఇది మంచిది కాదు. కాబట్టి కూరలో ఉప్పు ఎట్లా ఉండాలను, కంటిలో కాటుక ఎట్లా ఉండాలి, శాస్త్రంలో తర్కం కూడా అట్లా ఉండాలి. ఎంత ఉంటే బాగుంటుందో అంత ఉండాలి, అంతేగాని అంతకు మించి ఉండడానికి. కొందరికి తర్కమే ప్రధానమైపోయి శాస్త్రమే వాళ్ళ దగ్గర ఉండదు, కానీ వాళ్ళు శాస్త్రమే మాట్లాడుతుంటారు, అంతా తర్కమే, కానీ ఏముండదు. కాబట్టి తర్కం చదువుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అది కత్తి లాంటిది, అది కత్తిని పక్కన పెట్టుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా పడుకోవాలి, లేకపోతే మనకే బాధ. కనుక కొందరు తర్కానికి అలవాటు పడిపోయి ఇక వాళ్ళకి భగవంతుడు అవసరం లేదు, ఏం అవసరం లేదు, ఏదైనా మనం ప్రజ్ఞానం బ్రహ్మ అయితే అజ్ఞానం ఎవరంటాడు, మళ్ళీ ఇంకింతే, ఇంక జీవితం అంతా ఇలా కొట్టుకుపోతా ఉంటారు. ఇటువంటి వాళ్ళు కనుక పొరపాటును కనుక మనకు గనక చేరారా, నిన్న చెప్పాడు చూసారా, సంఘ సత్సువిధీయతాం, సత్సంగం జరగాలి. ఇదేమిటో తెలుసా, దుస్సంగం. ఇది దుస్తర్కం ఉండేటువంటి చోట దుస్సంగం. అందువల్ల నారద మహర్షి అన్నాడు, దుస్సంగ సర్వదైవ త్యాజ్య, అన్ని విధాలా వదిలిపెట్టి అసలు భగవంతుడు లేకపోయినా పర్వాలేదు కానీ ఆ దుస్సంగం లేకుండా చూసుకో అన్నాడు. ఎందుకంటే తర్కం కూడా అట్లా, కొంతమంది తర్క పండితులు ఉంటారు, కుర్రాడు ఉండేవాడు, ఓ తర్క పండితుడి దగ్గర పోయి ఆయన తర్కం నేర్చుకున్నాడు. అక్కడ ఒకరోజు గురువు గారికి ఏదో, ఆయన ఎక్కడికో వెళ్ళి ఉన్నాడు, గురుపతిని పిలిచి నాయన అక్కడికి వెళ్ళి గానుగ, అప్పుడు గానుగుల్లో దిప్పేవాళ్ళు తెల్లలు వేసి తైలం, నాయన అక్కడికి వెళ్ళి ఒక తైలం తీసుకొని వస్తావా, మీ గురువు గారు వస్తానే అభ్యంగన స్నానం చేస్తారట ఆయన, తైల అభ్యంగన స్నానం, అందువల్ల నువ్వు వెళ్ళి కాస్త తైలం తీసుకొని రా. అట్లాగే గురుపత్ని వీడు తర్కం చదువుకునేవాడు అని ఒక్కసారి జుట్టు అట్లా విదిలించేసి పరిగెత్తి పోయాడు అక్కడికి. అక్కడ గానుగు పెట్టుకుని అది తిప్పుతున్నాడు, వీడు పోయాడు, నాయన నువ్వు వచ్చావా, పలానా శాస్త్రుల వారి దగ్గర చదువుకుంటావు కదా. అవునండి, తర్కం చదువుకుంటాను, నేను వచ్చాను, మా గురువు గారికి తైలం కావాలట, మా గురుపత్ని చెప్పింది, అందుకని వచ్చాను, ఇదిగో డబ్బు తీసుకొని తైలం ఇవ్వండి అని. పాపం ఆ శాస్త్రి గారు అంటే ఈయనకి ఇష్టం, అందుకని ఇతను అన్నాడు గానుగు తిప్పేతను, నాయన కొద్దిసేపు అట్లా కూర్చో, ఎందుకంటే ఇదిగో ఇప్పుడే తీస్తున్నా, అయిపో వస్తుంది, ఫ్రెష్గా ఇస్తాను నీకు, కూర్చోమని అటు కూర్చోబెట్టి వాడు అట్లా కూర్చున్నాడు. ఏం తిప్పుతూ ఉన్నాడు ఉదయం పూట, సరేనా, మనకున్న ప్రాబ్లమే, హాయిగా చల్ల గాలి ఇస్తుంది, ఎండలో ఉన్నా గాలి ఇస్తుంది, హాయిగా ఉంది వాడు. ఈ లోపల అది గానుగా తిరుగుతూ ఉంది, వీడు కూర్చోవచ్చు కదా, అదే సపోజ్ మనం అనుకోండి ఏం చేస్తాం, కూర్చుంటాం, ఆయన ఇస్తే తీసుకొని పోతాం. వాడు తర్కం చదువుకున్నాడు కదా, వాడు లేచి ఏమండి ఆగండి అన్నాడు. ఆయన ఆగాడు, నాకు ఒక చిన్న సందేహం వచ్చింది. ఏమొచ్చింది? ఆయనకు కూడా తెలుసు, ఓరే నాయన వీడిని తొందరగా పంపిస్తే మంచిదని. ఏనాయన ఏమొచ్చింది నీకని? ఏం లేదు, గానుగా తిప్పుతున్నారు, ఒక ఆవును కట్టారు తిప్పుతున్నారు, చాలా బాగుంది. ఈయన అడిగారు అవన్నీ, అది వాడు తర్కం. వాడు మరి ఆవు మెడలో గంట ఎందుకు కట్టారు అని అడిగాడు. ఓ ఆయన వీడు మొదలు పెట్టాడు, గంట కొడతాడు, ఇక వీడిని వదిలించుకుంటే మంచిదని ఆయనకు కూడా అతనికి అనుభవం ఉంది, జ్ఞానం అట్లా ఉంది. అప్పుడు అన్నాడు నాయన, ఏం లేదు, ఆవు మెడలో ఎందుకు గంట కట్టారు, ఎందుకంటే వీడు జాగ్రత్తగా చెప్పాలా, ఆవు మెడలో ఎందుకు గంట కట్టానంటే అది తిరుగుతూ ఉందనుకో నాయన, చల్లగా గాలి వీస్తుంది కదా, నేను పైన కూర్చోనున్నా, నేను తిరుగుతున్నా, అలా తిరుగుతూ ఉంది, గాలి వీస్తుంది, నాకేదన్నా నిద్ర వస్తే, నేను నిద్రపోయాను అనుకో, సరేనా, దాన్ని తిప్పకుండా. అయినా అది తిరుగుతూ ఉందా లేదా అనేది, అది తిరుగుతూ ఉంటే తల ఊపుతూ ఉంటుంది కనుక గంట కొడుతూ ఉంటుంది టంగు టంగ్ అని, మా ఆవిడ లోపల ఉపమా చేస్తూ కూడా తిరుగుతుందిలే అనుకుంటుంది. ఒకవేళ అది తిరగలేదనుకో, గంట కొట్టలేదనుకో, అప్పుడు మా ఆవిడ వచ్చి నన్ను లేపుతుంది. ఊరికి తమాషకి చెప్పాడు అట్లా, ఎందుకంటే వాడిని తొందరగా వదిలించుకుంటాం. ఆహా చాలా బాగుందండి, చాలా బాగుంది, లాజికల్గా ఉంది మీరు చెప్పింది అని వచ్చి కూర్చున్నాడు. ఆయన తొందర తొందరగా తిప్పుతున్నాడు, తొందరగా అయిపోతే వీడిని పంపిస్తే బాగుండు, మళ్ళీ లేస్తాడేమో, వాడు ఎందుకు లేవడం, లేచాడు మళ్ళీ. వాడే తర్క విద్యార్థి అంటే, లాజిక్ స్టూడెంట్ అట్లా ఉంటాడు, మళ్ళీ లేచాడు పైకి. ఏమండి ఇంతకు ముందు మీరు చెప్పింది అర్థమైంది, కనుక తిరుగుతూ ఉంటుంది, గంట వినపడుతూ ఉంటుంది, మీరు నిద్రమైనా కూడా మీ ఆవిడ వచ్చి లేపుతుంది, పని జరుగుతుంది, చాలా బాగుంది, కానీ నాకు ఒక డౌట్ వచ్చింది. ఏంటి? ఆవు తిరగకుండా ఆగిపోతే చూడండి వీడు, సాధారణంగా ఆవులు ఇట్లా అంటుంటాయి గనక, కాబట్టి మీ ఆవు నిలబడిపోయి గానుగన లాగకుండా తల తిప్పుతూ ఉంటే, గంట ఉంది గనక టంగ్ టంగ్ అంటూ ఉంటే, అది తిరుగుతూనే ఉంది అని మీ ఆవిడ అభిప్రాయపడితే, మీ ఆవిడ అక్కడి నుంచి రాకుండా పోతే, మిమ్మల్ని లేపకుండా పోతే, అప్పుడు ఈ గానుగ తిరగదు, తైలం రాదు, ఏమంటారు మీరు? ఆయన అన్నాడు, నాయన అయిపోయింది తీసుకొని పో, ఒక్కసారి గానుకు కట్టిన తరువాత ఆవుకు తిరగడమే తెలుసు, కానీ ఆగి తలని దిప్పి యజమానిని మోసం చేయాలన్నంత ఆలోచన ఆవుకు రాదు నాయన. తమరు కదలండి ముందు, ఎందుకంటే ఇక వీడిని ఉంచుకుంటే ఇట్లాగే ఉంటుంది. అసలు లాజిక్ చదువుకునేవాడు టీచర్కి కూడా ఒక పెద్ద ప్రాబ్లం, ఇతరులకే కాదు, వాడు సరిగా ఉంటే సరిపోయాడు కానీ నేను లాజిక్ ఎక్కువైపోయింది. తర్కం గురువు బోధిస్తున్నాడు, నాయన మీరంతా కూడా ఫ్రెండ్షిప్ ఉండాలా, ఇప్పుడు సహచర్యం ఉండాలా, అందరు కూడా స్నేహితుల్లాగా మెలగాల అని సుఖావబోధార్థం ఆఖ్యాయికలు ఒకవత్ మధ్యలో గురువు అన్నాడట, నైనా నైనా ఏం లేదు, చూడు ఒక అరణ్యంలో ఆయన చూడండి, ఆయనకు దోచిన ఒక ఒక తమలపాక ఒకటి ఉండేది నాయన, ఒక మెట్టి పెళ్ళ ఒకటి ఉండేది, ఈ రెండు చాలా స్నేహంగా ఉండేటి, ఇంకా ఆయనకి అంతకన్నా ఏం దొరకలే ఆ గురువుకి. ఏదైనా గాలి వచ్చింది అనుకో, ఈ తమలపాకు ఎగిరిపోకుండా ఈ మట్టి పళ్ళు వచ్చి దాని మీద ఉండేది, దాన్ని రక్షిస్తుంది. వర్షం వచ్చింది అనుకో వాన, అప్పుడు ఈ మట్టి పళ్ళ కరిగిపోకుండా తమలపాకు వచ్చి దాని మీద మూత. ఇట్లా ఈ రెండు కలిసి ఉన్నాయి నాయన, అట్లా ఉండండి అన్నాడు. వీడు అన్నాడట, గురుదేవా మరి గాలి వచ్చినప్పుడు మట్టి పళ్ళ పోయి దాని మీద ఉండును, వాన వచ్చినప్పుడు తమలపాకు వెళ్ళి మట్టి పళ్ళ మీద ఉండును, గాలి వాన వస్తే గురుదేవా. నాయన నువ్వు ఉన్న చోట వస్తుంది రా సైక్లోన్, నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ సైక్లోన్ వస్తుంది. ఎందుకని దుస్తర్కం, దుస్తర్కాత్సు విరమ్యతాం. మరి ఎట్లా ఉండాలి తర్కం? శృతిమతస్తర్కోను సంధీయతాం. అది శృతిమతి తర్క అనుసంధీయతాం. కాబట్టి శృతి వేదం ఏ మార్గంలో అయితే ఉందో, ఏదైతే బోధిస్తూ ఉందో దానికి అనుకూలమైనటువంటి తర్కమే నడుస్తూ ఉండాలి. ఇది ఈ విధమైనటువంటి తర్కాన్ని ఎట్లా ఉపయోగించి శాస్త్రాన్ని అర్థం చేసుకోవాలనో గురువులకి తెలుసు. ఇది మెథడ్ ఆఫ్ టీచింగ్ అని నేను చెప్పాను. కాబట్టి మనంతట మనం శాస్త్రం చదివితే ఉపయోగం లేదు, ఎలా శాస్త్రాన్ని అర్థం చేసుకోవాలనో గురువులకు తెలుసు. శాస్త్రం ప్రమాణం, వేదం, వేదాన్ని గురువు సృష్టించలేదు. ఋషిభి నా ప్రమాణకర్తారహ, ఋషిభి సంప్రదాయకర్తారహ. కర్తారహ సంప్రదాయాన్ని, ఒక ట్రెడిషన్ని సృష్టించారు. ఏమిటా ట్రెడిషను? ట్రెడిషన్ ఏంటి? శాస్త్రాన్ని ఎలా చెప్పాలి, బోధ ఎంత ప్రధానమో బోధన విధి అంత ప్రధానం, మెథడ్ ఆఫ్ టీచింగ్. అలా బోధిస్తేనే అర్థం అవుద్ది. కనుక శృతిమతస్తర్కోను సంధీయతాం. బ్రహ్మై వాస్మీతి విభావ్యతాం, బ్రహ్మై వాస్మి అహం బ్రహ్మాస్మి, బ్రహ్మ ఏవ అస్మి. చూసారా, అహం బ్రహ్మాస్మి విభావ్యతాం, నేనే బ్రహ్మము, నేనే చైతన్యాన్ని అని ఎప్పుడు భావన చేస్తూ ఉండాలి గురువు బోధించిన తర్వాత. ఎందుకని? అహం బ్రహ్మ అస్మి. చూడండి, ఇవి మూడు పదాలు. అహం అంటే నేను, బ్రహ్మ అంటే ఈశ్వర, అస్మి అయ్యున్నాము. కాబట్టి జీవుడే ఈశ్వరుడయ్యున్నాడు. ఇది భావన. ఎట్లా అవుతుంది? అందువల్ల కొందరేమంటారు, జీవే ఇదొకటి జీవ బ్రహ్మైక్యం. ఇది ఇంకా డేంజర్. జీవుడు వెళ్ళి బ్రహ్మంలో కలవడం, కలిస్తే విడిపోవడమే సార్. మళ్ళీ ఆయన వేరుగా ఉంటే నువ్వు కలవడం కాదు, జీవుడే బ్రహ్మం. నేను జీవుడు అని అజ్ఞానంలో అనుకుంటూ ఉన్నాడు, జ్ఞానం కలిగితే తానే బ్రహ్మంగా తెలుస్తాడు. అంతేగాని ఈయన వేరుగా ఉండి, ఆయన వేరుగా ఉండి పంచదార తీసుకెళ్లి పాలల్లో కలిపినట్టుగా ఈయన వెళ్ళి ఆయనతో కలిసేది లేదు. ఎందుకని? ఎక్కడ కలిసినా విడిపోవాల్సిందే. ప్లీజ్. కాబట్టి జీవ బ్రహ్మైక్యం అంటే అది కాదు, జీవుడు తానే బ్రహ్మము అని తెలుసుకోవడం. ఇవన్నీ ప్రచారాల్లో ఉన్నాయి. ఇప్పుడు వచ్చిన బాధ అది, జీవుడు వెళ్ళి బ్రహ్మంతో కలుస్తాడంటే ఆయన ఆయన వెళ్ళి అక్కడ కలి, ఇది కాదు. ఇది నీవే, నీవే బ్రహ్మం. ఎందుకని? చైతన్యం. నీవు చైతన్యమే, బ్రహ్మము చైతన్యమే, ఆయన జడమా చెప్పు. కాకపోతే నేను జీవుణ్ణి అనుకుంటూ ఉన్నా ఈ దేహానికి పరిమితమై, కాబట్టి అల్పగ్రుడిగా నేనున్నా. ఆయన సర్వగ్రుడు అంటున్నా. ఏమీ లేదు, ఒక 60 candles బల్బ్ ఉందనుకోండి, దాంట్లో ఎలక్ట్రిసిటీ ఉంది. ఓ 500 candles బల్బ్ ఉందనుకోండి, దాంట్లో ఎలక్ట్రిసిటీ ఉంది. దీంట్లో ఉండేది ప్రకాశమే, దాంట్లో ఉండేది ప్రకాశమే. ఇది కొద్దిగా ఉంది, అది ఎక్కువగా ఉంది, అంతే. సరేనా? బల్బుల్లో ఉపాధుల్లో భేదమే గాని నేను ఈ దేహానికి పరిమితంగా ఉన్నాను. ఆయన యావత్ ప్రపంచానికి సంబంధించిన వాడు, విశ్వమంతా ఆయన ఉపాధి, ఈ దేహం నా ఉపాధి. కానీ ఈ ఉపాధిని తెలుసుకోవడానికి ఏ చైతన్యం అయితే ఉందో ఆ బ్రహ్మం సమస్తాన్ని తెలుసుకునే చైతన్యం కూడా అదే. చైతన్యాలు రెండు లేవు, రెండు ఉంటే చైతన్యాలు కావు. ఎందుకని? ఒక చైతన్యాన్ని ఒక చైతన్యం చూస్తే ఆ చూడబడేది జడమైపోతుంది మళ్ళీ. కాబట్టి చైతన్యం ఒకటే. చైతన్యం వినా కించం నాస్తి. రెండు చైతన్యాలు ఉండేందుకు అవకాశం లేదు, రెండు ఎలక్ట్రిసిటీ లేవు. కాబట్టి ఆ బల్బు ఈ బల్బు, అది తక్కువ ఇది ఎక్కువ ఉండొచ్చేమో. కర్ర తీసుకొని ఆ బల్బును కొడితే ఈ బల్బును కొట్టామనుకో, వేషహానత, ఉపాధులు పోయినాయి, స్వాత్మదర్శనం. ఉపాధులు గనక పోయినాయా, ఇప్పుడు దాంట్లో ఉండేది దీంట్లో ఉండేది ఒకే కరెంట్, ఓకే. ఉపాధుల్లోనే భేదం. కాబట్టి దేహాల్లో భేదమే గాని వాస్తవానికి చైతన్యం ఒక్కటే. కనుక నా చైతన్యము బ్రహ్మ చైతన్యం అని రెండు లేవు. అహం బ్రహ్మ అస్మి, నేనే బ్రహ్మము అయ్యున్నాను. బ్రహ్మైవాస్మి విభావ్యతాం అహరహ గర్వః పరిత్యజ్యతాం. కాబట్టి ఎప్పుడు రాత్రి బవళ్ళు అహరహ, నిత్యం కూడాను గర్వః పరిత్యజ్యతాం. గర్వం అహంకారం దీన్ని వదిలిపెట్టేయాలి. ఎందుకని? దేన్ని చూసుకొని గర్వం? ఈ ప్రపంచాలు చైతన్యమైతే అందరి చైతన్యమే, ఇంకా గర్వమేముంది? ఒకరికన్నా నేను అధికుణ్ణి అనుకున్నప్పుడు గర్వం ప్రారంభమవుతాను. ఇతరులకు లేనివి నాకున్నవి అనుకున్నప్పుడు గర్వం ప్రారంభమవుతుంది. మాకు రుధన జన యౌవన గర్వం హరతి నిమేషాత్ కాలహ సర్వం మాయామయమిదం అఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ ముఢమతే భజ గోవిందం. మా కురు చేయకు, కురు మా చేయకు. ఏమిటి ధన జన యవ్వన గర్వం? నాకు ధనం ఉంది, నాకు జనం ఉన్నారు, నాకు మంచి యవ్వనం ఉంది అనేటువంటి గర్వాన్ని ఎప్పుడు చేయొద్దు శంకరాచార్య వారు భజగోవిందాలు. ఎందుకని హరతి నిమేషాత్ కాలహ సర్వం, కాలం వీటన్నిటిని ఒక్క క్షణంలో కబళించేస్తుంది అంటే. అన్నీ ఉంటాయి, కన్ను మూస్తే ఏది లేదు, ఏది ఇది కాలం చేతిలో ఉంది కాబట్టి అన్నీ నా ఉన్నవి, ఇవంతా నాదే అనుకుంటాం. కన్ను మూసిన రోజు ఏది మాది కాదు కాబట్టి నాది అనుకున్నది ఏదైతే ఉందో దాన్ని వదిలిపెట్టి పోవాలంటే కష్టం, కానీ వదిలిపెట్టక తప్పదు. నాదనుకుంటే అంతా నరకము, కాదనుకుంటే ఎంతో సుఖము, లేదనుకుంటే ఎక్కడి బంధము, తోడు నీవుంటే అది ఏ అందము. రాధారమణ రాధేల కరుణ దేవకి నందన మాకేల వేదన, జీవుల గమ్యము నీవే కావా, బ్రతుకు సంద్రమున నీవే నావా. రాధారమణ రాధేల కరుణ దేవకి నందన మాకేల వేదన. రాధారమణ నాది, ఏది నాది, ఉన్నది ఒకటే. ఏది నాదనుకుంటే దానికి సంబంధించి ఉంటాను, అవి బాగుంటే నేను బాగుంటాను, అవి పాడైతే నేను చెడిపోతాను. వీళ్ళు నా వాళ్ళు అనుకుంటాను, వాళ్ళు బాగుంటే నేను హాయిగా ఉంటాను, లేకపోతే బాధపడుతూ ఉంటాను. ఇదే కాబట్టి హరత నిమేషాత కలహ సర్వం అహరహ గర్వహ పరిత్యజ్యతాం. కాబట్టి గర్వం అనేటువంటిది మనసులో లేకుండా, అహంకారం అనేది మనసులో లేకుండా ఉండాలి. ఎందుకని ఏది ఉన్నా శాశ్వతం కాదు, ఏది ఉన్నా పోయేందుకే ఉన్నది. అహరహ గర్వహ పరిత్యజ్యతాం దేహే హమ్మతి రుజ్యతాం. దేహే అహం మతి ఉజ్యతాం, దాన్ని వదిలిపెట్టాలి. పరిత్యజ్యతాం ఇది దేహే అహం మతి, ఈ దేహమే నేను అనే భావన. దేహం నేను కాదు, ఎందుకని దేహంలో మార్పులు వస్తూ ఉన్నాయి, నాలో మార్పులు లేవు. దేహంలో నేను అనేది లేదు, నాది అనేది ఉంది. బాగా అర్థం చేసుకోండి, నా దేహం బాగలేదని అంటాడు అది ఆడ, నా చొక్కా బాగలేదన్నట్టుగా నా దేహం బాగలేదంటాడు. ఇది నాది అనేది ఉందే కానీ నేను అనేది దేహంలో లేదు. కాబట్టి నా కళ్ళజోడు అని అంటే నేను వేరు, నా కళ్ళజోడు వేరు. నా దేహం అంటే నేను వేరు, నా దేహం వేరు. కాబట్టి పుట్టకముందు దేహం లేదు, చచ్చిన తర్వాత దేహం ఉండదు, ఉన్నప్పుడు కూడా ఒకటిగా లేదు. ఎందుకని దేహం అనేది ఒకటి కాదు, అసెంబ్లేజ్ ఇది. నైకో జడశ్చ ఘటవతు పరిదృశ్యమానం నా ఏకహ, దేహం అనేది ఒకటి కానీ కాదు. ఏదో దేహం ఒకటి అనేది దేనికి పనికి వస్తుంది అంటే ఎలక్షన్ పనికి వస్తుంది, ఓట్లు వేయడానికి. ఒక్కొక్క దేహం పోయి ఒక్కొక్క ఓటు వేయడం. అంతేగాని దేహం అనేది ఒకటి కాదు. ఎందుకో తెలుసా? ఏది చెప్పండి, ఈ దేహంలో ఎన్ని ఉన్నాయి? చర్మం ఉంది, మాంసం ఉంది, మజ్జ ఉంది, ఎముకలు ఉన్నాయి, రోమాలు ఉన్నాయి, రక్తం ఉంది, నాడులు ఉన్నాయి. మరి ఇందులో ఏది దేహం? చర్మమేమో రక్తం కాదు, రక్తమేమో మాంసం కాదు, మాంసమేమో ఎముకలు కావు, ఎముకలేమో మజ్జ కాదు, మజ్జ ఇది ఏది ఇందులో దేహం? ఇవన్నీ కలిస్తే దేహం, అసెంబ్లేజ్. దీన్ని సంహతి అంటారు శాస్త్రంలో, సంహతి. కాబట్టి ఇది ఒకటి కాదు, ఇవన్నీ కలిసి ఉండయి. కలిసి ఉండయి కాదు, సైకిల్లో కలిసినట్టుగా సైకిల్ అన్నీ కలిసి ఉండయి. ఎంతకాలం తొక్కినా ఒకరోజు మాత్రం అన్నీ ఊడిపోతాయి, ఎందుకని కలిసాయి గనక. కలిసేది విడిపోవడం కోసమే. కాబట్టి ఇవన్నీ కలిసి ఉండే సప్తధాతువులు ఒకప్పుడు మెల్లమెల్లగా ఊడిపోతాయి అంతే. దీన్ని నేను అనడానికి ఏ దశలో ఒకటేది ఇక్కడ, ఇది నేను అంటున్నా, అసలు ఒకటి కాదు అది, నువ్వు ఒకడు కానీ అది ఒకటి కాదు. కాబట్టి వాటిలో నువ్వెవరు? నువ్వు ఎముకల లేకపోతే మాంసమా లేకపోతే చర్మమా లేకపోతే రక్తమా, ఎవరు సార్? దీన్ని దేహే అహం మతిహి అనాత్మని అహం ఇతి మతిహి బంధ. కాబట్టి నేను కాని దాని యందు నేను అనేటువంటి భావన నాకుంది. తత్ర అజ్ఞానాత్ ప్రాప్త. ఇది అక్కడ ఎందుకు వచ్చిందంటే అజ్ఞానం వల్ల వచ్చింది. నేనెవరో నాకు తెలియకపోవడం చేత దేహమే నేను అని అనుకుంటూ ఉన్నాను. నేను దేహం కాదు, దేహం నాహం. నేను దేహాన్ని కాను, కోహం. అయితే ఎవరు నేను? సోహం. అహం సహా, నేనే ఆ పరమాత్మ స్వరూపం అనేది గురుబోధలో మనకు అర్థమవుతోంది. కాబట్టి గురువు దగ్గరకు పోయి ఇవన్నీ తెలుసుకోవాలి. దేహేహం మతి ఉచ్యతాం బుధ జనైర్వాద పరిత్యజ్యతాం. ఇదొకటి గురువు దగ్గరకు పోయేది ఎందుకంటే తెలుసుకోవడం కోసం స్వరూపాన్ని, అంతేగాని వాదం కోసం కాదు. బుధ జనై, బుధ జనులు జ్ఞానం కలిగిన వాళ్లతో వాద పరిత్యజ్యతాం. ఇది చాలా ఇంపార్టెంట్. వాళ్ళ దగ్గరికి వెళ్ళి విచారం చేయాలి, కానీ వాదించకూడదు. వాదించామనుకో, ఏమయ్యా ఆత్మ అంటే ఇది అంటే ఆయన అంటే నాకు తెలియదు పో, ఇప్పుడు ఏం చేస్తా కొడతావా ఆయన ఏం చేస్తా? తన జీవితంలో సాధించినటువంటి అమూల్యమైనటువంటి జ్ఞాన రత్నాల్ని ఏం విసిరేస్తారేంటి? అనుకో ఉండాలి, నమ్రత ఉండాలి, వాళ్ళ దగ్గర ఎట్లా పొందాలి అని. ఎందుకని వాళ్ళ జ్ఞానం నీకు ఎందుకు ఇవ్వాలి? కాబట్టి వాదం కాదు. పైగా ఎందుకంటే వాదంలో సాధించేది కూడా ఏమి లేదు. వాదం కోర్టులో పనికొస్తుంది. ఇక్కడ వాదం కాదు, ఇక్కడ ఇక్కడ విచారం. కోర్టులో వాదం, ఓకే, విచారం. ఎందుకు వాదం వద్దంటున్నాడండి? బాహుళ్యవకాశత్వాత్ అనియతత్వాచ. వాదం ఎలాంటిదంటే పెంచుతూ ఉంటే కొండవీటి చాంతాడులాగా పోతా ఉంటాం. వాదం చేసేవాడు బలహీనుడు కావచ్చు, కానీ వాదం బలహీనం కాదు. ఎప్పుడు ఏదో ఒకటి అదంటే ఇది, ఇదంటే అది, అదంటే ఇది. ఇప్పుడు కన్విన్స్ అయినా మళ్ళీ తర్వాత పోయి మళ్ళీ ఒకటి వస్తాడు, ఏదో ఒకటి వాదం. కాబట్టి బాహుల్య అవకాశత్వాత్ పెంచే కొద్దీ పెరుగుతూ ఉంటుంది. అన్యతత్వాచ ఇదమిదంగా ఇది అని చెప్పడానికి అవకాశం లేదు వాదంలో. అందువల్ల వాదో నావలంబ్య, వాదో నావలంబ్య నారద భక్తి సూత్రాల్లో వాదం ఎప్పుడు మంచిది కాదు. ఏం చేయాలి? అత విచార కర్తవ్య. విచారం చేయాలి, కానీ వాదం మాత్రం కాదు. గురువుల దగ్గరికి వెళ్ళి విచారం చేసి నేను కానిదేంటి, నేనైనదేంటి, ఏదైతే అనాత్మో అది నేను అనుకుంటూ ఉన్నా, ఇది బంధం, అది నేను కాను, నేనే ఆత్మని అని గురుముఖత తెలుసుకొని సచ్చిదానంద స్వరూపమై భాషించడమే ముఖ్యోద్దేశం అని మూడవ శ్లోకం వివరించింది. నాలుగో శ్లోకాన్ని రేపు ఓం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. క్షుణ్ణంగా తెలిసి తదనుగుణంగా వాటిని వినియోగించుకుంటూ కనుక
ఆనందం నిండుతుంది, ఆనందం పొందుతుంది. అసలు మనకి ఏమేమి ఉన్నాయి, ఇవి దేనికోసం ఉన్నాయి, వీటిని ఎలా వినియోగించుకోవాలి, ఈ విషయంలో ఇతరులకు కాదు అవగాహన ఉండవలసింది, మనకు అవగాహన ఉండాలి. ఎందుకంటే మన జీవితం కనుక మనం సుఖపడాలి అనుకుంటున్నాం తృప్త భవిష్యాన్ని, మనం ఆనందంగా ఉండాలనుకుంటున్నాం ఈ ప్రపంచంలో, కనుక ఉన్నవి ఏమిటో లేనివి ఎలాగూ లేవు, ఉన్న వాటిని ఎలా వినియోగించుకోవాలి, వాటికి న్యాయం చేకూరేది ఎలా, ఎలా వినియోగించుకుంటే నేను తృప్తిగా ఈ ప్రపంచంలో ఉండగలను. ఒకవేళ వినియోగంలో గనక శని గనక తల దూరిస్తే ఆ తర్వాత జీవితం ఏ విధంగా మారుతుంది అనేటువంటి విషయంలో ఒక పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్ ఉండాలి అంటే స్పష్టత, స్పష్టత, క్లారిటీ. ఉన్నవన్నీ ఉపయోగపడాల్సిన అవసరం కూడా లేదు, కానీ ఉపయోగించుకోవలసిన వాటిని కనుక ఉపయోగించుకోలేకపోతే బ్రతుకు నిరర్థకంగా మారుతుందేమో అనేది కూడా మనం ఆలోచించాలి. ఉదాహరణకి నోరు ఉంది, దీని కొరకు, ఎందుకంటే మన దగ్గర ఉన్నవే మనకు ఉపయోగపడినప్పుడు ఏవేవో వచ్చి ఉపయోగపడతాయి అనుకోవడం ఊహ తెస్తారు. ఎండమవుల్లో దప్పికి తీర్చుకునే ప్రయత్నం. నోరు ఉంది, దేనికొస్తుంది? స్వామిజీ ఆహారం తీసుకోవడం కోసం, ఎందుకంటే జీవించాలి కనుక. పానీయం తీసుకోవడం కోసం, మాట్లాడడం కోసం. ఇదంతా నోటికి సంబంధించి. కనుక ఏ విధంగా ఆహారం తీసుకోవాలి, ఏ విధమైనటువంటి మాటలు మాట్లాడాలి, ఇవన్నీ కూడా నోటికి సంబంధించి నాకు ఒక అవగాహన ఉండాలి. ఒక మంచి మాటలు మాట్లాడడం కోసంగా నోరు ఉంది, సంకీర్తన చేయడానికి ఉంది, భగవంతుణ్ణి స్తుతించడానికి ఉంది, కీర్తించడానికి ఉంది, భజించడానికి ఉంది, ఓకే, ఇతరులకు ఏదైనా మంచి హితబోధ చేయడానికి ఉంది, ప్రవచించడానికి ఉంది, చక్కటి విషయం. ఇలా దాని గురించి కొద్దిగా ఆలోచిస్తే గానీ అర్థంగా ఆలోచించినప్పుడు మనం దాన్ని సక్రమంగా వినియోగించుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. అట్లా కాకుండా నోరుంది గనక ఏది పడితే అది తినడానికి అలవాటు పడి, చెడు మాట్లాడడానికి అలవాటు పడి, సారీలు చెప్పడానికి అలవాటు పడి, ఈ విధంగా గనక నడిస్తే ఈ నోరు ఎందుకు ఉన్నట్లు, ఈ నోటి ద్వారా పలికేటువంటి మనసు దేనికోసం మనలో ఉన్నట్లు, అవి దేనికోసం ఉన్నా వేరే విషయం కానీ, అవి ఏమవుతాయో మనకు తెలియదు కానీ వాటి వల్ల మన బలతుకు మాత్రం చిత్రంగా మారిపోతుంది, ఒక రుద్రభూమిగా హృదయం తయారవుతుంది అనడంలో రెండో ఆలోచనలే. అట్లాగే చేతులు ఉన్నాయి, దేనికి ఉన్నాయి ఈ చేతులు? మంచి పని చేయడం కోసం ఉన్నాయి, 10 మందికి పెట్టడం కోసం ఉన్నాయి. తినడం అయితే ఎక్కువసేపు చేయలేం, పెట్టడం అయితే ఎక్కువసేపు చేయచ్చు. కాబట్టి నేను తింటూ ఉన్నాననుకోండి, ఎంతసేపు తినగలను? ఒక అర్ధగంట తినగల, ఆ తర్వాత తినలేను, ఎందుకని నాకుండేది ఒక్క కడుపే. కానీ ఇతరులకు పెట్టదలుచుకుంటే ఎంతసేపు అయినా పెట్టచ్చు, ఎందుకని చాలా కడుపులు ఉన్నాయి ఈ ప్రపంచంలో తినడే. కాబట్టి ఇచ్చుకోవడానికి ఉందా ఈ చెయ్యి, పుచ్చుకోవడానికి ఉందా? కానీ ఇచ్చుకోవడం కోసమే ఉందేమో, ఇచ్చుకోవడానికి అవకాశం ఉండేటువంటి చేతిని పుచ్చుకోవడానికి గనక అలవాటు పడితే 24 గంటలు ఇటువంటి చేతులు యాచనకు పనికొస్తాయేమో గాని ఆలయంలో పూజా గదిలో అర్చనకు పనికిరావు. యాచనకు అలవాటు పడినటువంటి హస్తాలు అర్చనకు పనికొచ్చే అవకాశం లేదు. కాబట్టి నిరంతరం కూడా యాచించేటువంటి ఈ హస్తాలు ఎదుటి వ్యక్తి దగ్గర చేతులు చాచుకుంటూ కూర్చుంటే ఈ చేతులు పూజా గదిలోకి వెళ్ళినప్పుడు హారతి పళ్ళెం, పవిత్రమైనటువంటి హారతి పళ్ళెం పట్టుకోవడానికి ఇవి సరిపోతాయి అని, ఇవి పూల దోషులుగా మారే అవకాశం ఉందా అని కనుక నేను ఆలోచించుకోవాలి. పశుపక్షాదులకు చేతులు లేకపోవచ్చు, మనుషుల్లో కూడా చేతులు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ ప్రపంచాలు. అసలు పుట్టుకతోనే చేతులు లేకుండా పోయిన వాడు, ప్రమాదాలకు గురి చేతులు పోగొట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళ చేతలు చేతుల మీద ఆధారపడి ఉంటే చేతులు లేని కారణంగా ఒక మంచి పని చేసేదానికి నోచుకోకుండా పోయారు, కానీ నాకు చేతులు ఉన్నాయి. కాబట్టి వీటిని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, కనుక నాకు ఉన్నవి ఉన్న వాటిని ఏ విధంగా వినియోగించుకోవాలి అని తెలిసి నేను జీవించడంలో జీవితం ఒక అందమైనటువంటి మలుపు తిరుగుతుంది. ఎందుకంటే ఇదంతా ప్రయాణం, దీర్ఘ ప్రయాణం. ఇది కూడా అర్థం చేసుకోవాలి మనం. జీవితం స్వల్పం అనుకుంటూ ఉంటారు. జీవితం స్వల్పం అని నేను అనుకోవడం లేదు. ఒక దశలో చూస్తే, ఒక కోణంలో నుంచి చూసినప్పుడు జీవితం స్వల్పంగా ఉంటుందేమో కానీ, అల్పంగా ఉంటుందేమో కానీ, ఏమో ఇదేదో చాలా దీర్ఘ ప్రయాణం లాగా కనపడతాం. మనం బహుదూరపు పాఠశాలలమేమో. ఎందుకంటే ఈ జన్మ ఇక్కడ ప్రారంభమైంది, ఒక దశలో కంక్లూడ్ అయిపోతుంది ఎక్కడో. కాబట్టి తల్లి గర్భం నుంచి వచ్చి విశ్వగర్భంలోకి వచ్చాం, రేపు శ్మశాన గర్భంలో పోతాం, అయిపోయింది. కానీ ఇంతటితో ఆగడం లేదు. ఎందుకని, ఉన్నపడంగా యాదృచ్ఛికంగా ఈ రోజు ఊడిపడ్డటువంటి వాడిని కాదు నేను. నేను ఎప్పటి నుండో ఉన్నా. ఈ జన్మ ఈ దేహంతో ప్రారంభం అయి ఉండొచ్చేమో కానీ, నేను అంతకుముందు కూడా అంతకుముందు ఉన్నవాడిని గనక భవిష్యత్తులో కూడా ఉండబోతా. కాబట్టి ఇదొక మధ్యలీగా కనపడతా ఉంది, మధ్యలో ఇదొక విరామ స్థానంగా నాకు కనిపిస్తా ఉంది. కాబట్టి చాలా దూరం ప్రయాణం చేసేటువంటి బాటసారి ఏదో ఒక చెట్టు దగ్గర కూర్చుంటే మొన్న చూసినట్టుగా ఎట్లాగైతే దాన్ని విడిచిపోవడం కోసం, కాబట్టి కొంతసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత మళ్ళీ బయలుదేరితే, కొంత దూరం నడిచిన తర్వాత మరొక చోట విశ్రాంతి తీసుకుంటాడే, ఆ చెట్టుకి ఈ చెట్టుకి మధ్య ఈ జీవితమేమో. కాబట్టి చాలా దూర ప్రయాణం చేసేటప్పుడు సుదీర్ఘ యాత్రలు చేయాలనుకునేవాడు ఆరోగ్యవంతుడై ఉండాలి. సిటీకి వెళ్ళి వస్తాము హైదరాబాద్ కంటే పర్వాలేదు, కానీ స్వామీజీ నేను కేదార్నాథ్ బద్రీనాథ్ అది ఇది పోతానంటే అనారోగ్యంతో ఉండేవాడు స్టార్ట్ కాడు. ముందు ఆరోగ్యం చూసుకొని బయలుదేరుతాడు. ఎందుకంటే తీర్థయాత్రలు పోతున్నా, అవి కూడా దీర్ఘయాత్రలుగా ఉన్నాయి. కాబట్టి దూరం పోతూ ఉన్నాను కనుక నేను ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యంగా లేకపోతే వెళ్ళలేను. కనుక ఆరోగ్యం ఉండాలి, ఆసక్తి కూడా ఉండాలి మనిషిలో. ఆసక్తి లేనటువంటి వాడు వెళ్ళలేడు. కనుక ఉత్సాహం ఉండాలి, ఆరోగ్యవంతులై ఉండాలి, శ్రద్ధలమై ఉండాలి, అటువంటి వాడే వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మొట్టమొదట శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ప్రతి మనిషి ఆరోగ్యవంతుడిగా ఈ ప్రపంచంలో ఉంటేనే సాధనలో ముందుకు పోగలడేమో కానీ, రుగ్మతల మధ్య సాధనలో కొనసాగేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ఇది సాధన పంచుగా కనుక. కాబట్టి ఈరోజు నేను అన్నిటి వినియోగించుకుంటూ ఉన్నాను. ఈ చెట్టు నుంచి ఆ చెట్టు దగ్గర ప్రయాణం చేసినట్టుగా జన్మ నుంచి మృత్యు వరకు ప్రయాణం జరుగుతుంది. ఈ మార్గ మధ్యంలో చాలా ఉన్నాయి. ఈ చెట్టుకి ఆ చెట్టుకి మధ్య, జననానికి మరణానికి మధ్య వ్యాధులున్నాయి, బాధలున్నాయి, వృద్ధాప్యం ఉంది. వీటిని ఎవ్వరూ కాదనలేదు. జనన మరణాలు ఎదురు చూసేటప్పుడు ఈ మధ్యలో ఇవన్నీ ఉన్నాయి. జన్మ, మృత్యు, జర, వ్యాధి, దుఃఖ దోషాలు దర్శనం. అందువల్ల దీన్ని ఎప్పుడు చూస్తూ ఉన్నాం అని అర్థం. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పింది అదే, అయ్యా నువ్వెప్పుడు చూస్తూ ఉండి దీన్ని, దుఃఖ దోషాను దర్శనం. ఈ దుఃఖంలో ఏ విధమైనటువంటి దోషం ఉందో అనుదర్శనం, నిరంతరం చూస్తూ పోవాలి. దర్శనం కాదు, అనుదర్శనం. నిత్యం చూస్తూ ఉండాలి దాన్ని. మృత్యు, జర, వ్యాధి, కాబట్టి జన్మ, మృత్యువులు, ఆ గట్టు ఈ గట్టు, ఈ మధ్యలో ప్రయాణంలో ముసలితనం ఉంటుంది, వ్యాధులు ఒకటి ఉన్నాయి. ముసలితనం అయితే ఎప్పుడో వస్తుంది అనుకోవచ్చు. మేము యువకులం కనుక ముసలితనానికి మాకేం సంబంధం లేదని అభిప్రాయపడచ్చు, కానీ ముసలితనం రాకపోయినా వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వ్యాధులు రావడానికి వయసుకు సంబంధం లేదు. ముసలికే వ్యాధులు వస్తాయని చెప్పడానికి అవకాశం లేదు. పసివాళ్ళకు కూడా వ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ముసలివాళ్ళ కోసం జర, ఆ ముసలితనం ఎదురు చూస్తూ ఉంటే యువకులు వ్యాధిగ్రస్తులు అయ్యేటువంటి అవకాశం ఉంది. కనుక ముసలితనమైన బాధే, వ్యాధి అయినా బాధే. కాబట్టి జన్మ, మృతి, జర, వ్యాధి, ఈ జర వ్యాధులు ఏవైతే ఉన్నాయో ఇవి మధ్యలో బాధించేందుకే ఉన్నాయి. కాబట్టి వీటి మధ్యలోనే జీవితాన్ని నెట్టుకుంటూ పోవాలి. ఈ అలల మధ్యనే మనం ఈతడం నేర్చుకోవాలి. ఈ అలసడి మధ్యనే ఒక ప్రశాంతతను పొందడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకని, అది కాదు అని నెట్టడానికి అవకాశం లేదు. ఇవన్నీ అనుభవిస్తూ ఉండినా ఒక రోజు మాత్రం ఒక భయంకరమైనటువంటి పరిస్థితి ప్రతి మనిషికి ఎదురు చూస్తూ ఉంది. నేను ఎక్కువ కాలం బ్రతకాలి అని మనిషి ఆలోచించవచ్చు, మంచిదే. కానీ ఎక్కువ కాలం బ్రతికి శీఘ్రకాలం జీవించి వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఒక దశలో పరిస్థితులు మారుతాయి. ఈ రోజు నేను మిమ్మల్ని చూస్తూ ఉన్నా, చూడలేనటువంటి రోజు ఒకటి ఉందని కూడా ఇప్పుడు మనసుతో చూస్తున్నా. ఎందుకో తెలుసా, ప్రతిదానికి ఒక పరిమితి ఉంది. పరిమితమైనటువంటి వస్తువులే విషయాలే మన దగ్గర ఉన్నాయి. కాబట్టి కళ్ళు అయితే ఉన్నాయి చూడడం కోసం, కానీ ఎప్పుడు చూస్తాయని చెప్పలేము. కాబట్టి కళ్ళు చూడలేనటువంటి రోజు నా జీవితంలో ఒకటి ఉంది అని నాకు తెలుసు. కాబట్టి చూడాలి అని నా మనసు ఉవిళ్ళుతూ ఉండినా, ఉపరాట పడుతూ ఉండినా, నేను ఏదో ఏదో చూడాలి అని అనుకుంటూ ఉండినా, చూడలేనటువంటి పరిస్థితి కళ్ళకు వచ్చేటువంటి రోజు ఒకటి ఉంది అనేది ఇప్పుడే అర్థమవుతాం. చాలా మంది చూస్తున్నాం కనుక ఈ ప్రపంచం అర్థం కాని వాళ్ళని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. దురదృష్టకరమని కాబట్టి అర్థమవుతూ ఉంది నా కళ్ళు చూడలేవు అని. ఆ విషయాన్ని వినడానికి ఈరోజు మనసు అంగీకరించకపోవచ్చు, కానీ ఒకరోజు ఇదే సత్యాన్ని మనసు వినాలని గనక ప్రయత్నం చేస్తే వినే అవకాశం లేకపోవచ్చు. ఎందుకో తెలుసా, అప్పుడు చెవులు కూడా పనిచేయకపోవచ్చు కళ్ళే కదా. కాబట్టి కళ్ళతో పాటుగా చెవులు కూడా పనిచేయనటువంటి రోజు ఒకటి వస్తుంది. చూడాలనుకుంటున్నాం, చూడాలనుకుంటూ ఉన్నా చూడలేనటువంటి కళ్ళు, వినాలనుకుంటూ ఉండినా వినలేనటువంటి చెవులు, నడవాలనుకుంటూ ఉండినా నడవలేనటువంటి కాళ్ళు. ఆలోచిస్తుంటారు చిన్నప్పుడు ఎలా పరిగెత్తేవాడిని, నేను ఫుట్బాల్ ప్లేయర్ స్వామి, ఈరోజు కదలలేకపోతున్నా ఎందుకని, ఆర్థరైటిస్ స్వామి నీకే కాదయ్యా మన ప్రైమ్ మినిస్టర్ కూడా. పదవుల పాటికి పదవులు ఉంటాయి, బాధల పాటికి బాధలు ఉంటాయి, ఉన్నవి ఉంటాయి వాటి పక్కన బాధలు కూడా ఉంటాయి. ఇవన్నీ దేహ సంబంధమైనటువంటివి. కాబట్టి ఇటువంటి పరిస్థితి ఎదురు చూస్తూ ఉంది కనుక అది రాకముందే జరగవలసిందంతా జరిగిపోవాలి. నాటకం కనుక తెర పడుతుంది, తెర పడకముందే ఆడేదేదో ఆడేయాలి, పాడేదేదో పాడేయాలి. పుట్టుటయు నిజము, పోవుటయు నిజము, పుట్టుటయు నిజము, పోవుటయు నిజము, నట నడిమి పని నాటకము అన్నమాచారు. పుట్టుటయు నిజము, పోవుటయు నిజము, నట నడిమి పని నాటకము. ఎత్తనే దుట గలది ప్రపంచము, కట్ట కడపటిది కైవల్యము. నానాటి బ్రతుకు నాటకము, కానక కన్నది కైవల్యము. నానాటి బ్రతుకు నాటకము. కాబట్టి నాటకం జరుగుతూ ఉంటది. 80 సంవత్సరాలు నేను జీవించిన ఈ ప్రపంచంలో తెరబడడం మాత్రం క్షణం, క్షణం, ఒక్క క్షణం. అలా చూస్తూ చూస్తూ కళ్ళు అట్లంటాం అయిపోయింది. కనుక జీవించింది ఎంతకాలమన్నా కావచ్చు, కానీ ముగింపు మాత్రం ఒక క్షణమే. 3 గంటల నాటకం నడిచినా తెరబడేది మాత్రం క్షణమే. ఆ క్షణం ఏదో నాకు తెలియదు. ఇదే కనుక వృద్ధాప్యం వరకు వెళితే పశ్చాత్ జీవతి జర్జర దేహే వార్తాం కోపి నపృచ్చతి గే. దేహం శిథిలమైపోయినటువంటి సమయంలో చూడాలనుకున్న చూడలేని పరిస్థితి, వినాలనుకున్న వినలేని పరిస్థితి, నడవాలనుకున్న నడవలేని పరిస్థితి, లేచి నిలబడాలంటే కాడు నొప్పులు, కూర్చుంటే నడువుల నొప్పులు, కులిగితే తుండి నొప్పులు, ఈ పరిస్థితులు చుట్టుముట్టినప్పుడు. ఎందుకని అన్ని నొప్పులే, ఇవన్నీ మనం తెచ్చుకున్న అప్పులే, గత జన్మలో చేసుకున్నటువంటి అప్పులు, అవన్నీ తీర్చుకుంటున్నాం ఈరోజు అర్థానికి. ఓకే, పశ్చాత్ జీవతి జర్జర దేహే, జర్జర దేహి శిథిలమైనటువంటి దేహంతో వృద్ధాప్యంలో జీవించేటప్పుడు వార్తాం కోపి నా పృచ్చతి గేహే. దేహం ఇట్లా ఉంది, గేహం ఇల్లు, ఇంటి పరిస్థితి ఏమిటో తెలుసా, కోపి ఏ ఒక్కరు కూడా నువ్వు ఇంటిలో వార్తాం పృచ్చతినా, నువ్వు ఎలా ఉన్నావని అడిగేవాడు లేకుండా పోతున్నాడు. రజగోవింద శంకరాచార్య యథార్థం ఇది. అన్ని ఉన్నంత వరకు అందరూ తోడుగా ఉంటారు. శ్రీనే విత్తే కహ పరివార, సరేనా, విత్తము కాలిపోవా చిత్తములు మారిపోవు చూడరా పాటలో. కాబట్టి ఎప్పుడైతే ధనం సంపాదించే అవకాశం లేదో, వృద్ధాప్యం వచ్చిందో, ఇది భయంకరంగా ఉంటుంది. ప్రతి ఇంట్లో చూస్తూ ఉంటాం మనం. పాపం అంతకుముందు అందరితో కలిసి తిరిగిన వాళ్ళు కనుక అలా కూర్చొని ఈజీ చైర్ లో ఇంట్లో పోయేవాళ్ళని వచ్చేవాళ్ళని పిలుస్తున్నారు, పెద్దోడా చిన్నోడా అంటే ఏ వాళ్ళు, ఎందుకని వాళ్ళు ఉత్సాహం ఉండాలి, వాళ్ళు ఎక్కడికెక్కడికో పోవాలి, ఎక్కడెక్కడో తిరగాలి, ఈ ముసలాయిన దగ్గర కూర్చునే అవకాశం లేదు, చస్తున్నాం ఈ ముసలాయినతో అంట. అప్పుడు అనిపిస్తుంది వరే 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 ఏంటి లైఫ్, ఆ రోజుల్లో అందరూ చుట్టున్నారు ఎవరైనంతే అది విషయం లేదు. మాకైనా నేను అనుకుంటా సపోజ్ నేను నాకు కూడా వృద్ధాప్యం వచ్చి భగవద్గీత చెప్పే అవకాశం లేదనుకోండి, ఎవరు ఉంటారు కూడా నేను ఒక్కరిని ఉంటాను చెబుతూ ఉంటే, జ్ఞానం అందుతూ ఉంటే వేలాది మంది చుట్టుంటారు, కానీ లేకపోతే ఎవడు, ఎవరికి అవసరం, ఎవరి అవసరాలు వాళ్ళే. కనుక ఈ పరిస్థితి ఒకప్పుడు రాబోతూ ఉంది కనుక దేహానికి ఇది తప్పదు కనుక ఇటువంటి దేహమే నేను అని అనుకుంటే దేహ బాధలన్నీ నావే. కనుక నిన్న కంక్లూడ్ చేసేటప్పుడు దేహేహం మతి ఉచ్యతాం, దేహే అహం మతి ఇది ఉచ్యతాం, కాబట్టి దేహమే నేను అనేటువంటి భావనను వదిలిపెట్టే, ఎందుకని అది అనాత్మ మధ్యలో వచ్చింది మధ్యలో పోతుంది, దేహం నడవడానికి నీవు కారణం, దేహం ఉంటే నువ్వు ఉంటావు, దేహం పోయినా నువ్వు ఉంటావు, నీ స్వరూపం ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయమని అక్కడ పడిగా. కనుక దేహ భావన మనం వదిలేసిన నిన్నటి ప్రకారం కనెక్షన్ ఈరోజు శ్లోకాన్ని దేహ భావన వదిలేసాం లేదు దేహం కాదని, కానీ పురిటి వాసనలు పట్టుకునే ఉంటాయి. నేను దేహం కాదనుకున్నా సహేతుకంగా గురువు వివరించాడు కనుక సలక్షణంగా నాకు అర్థమైపోయింది కనుక ఈ దేహం నేను కాదు అని అనుకుంటూ ఉండినా దేహ బాధలు మాత్రం వెన్నంటే ఉంటాయి. ఇప్పుడు ఇదంతా అర్థమైంది మన దేహం కాదని, కడుపు నొప్పి వచ్చింది అనుకోండి భరించాలా లేదా, కాబట్టి తెలుసుకున్నంత మాత్రం నా పరోక్ష జ్ఞానం వచ్చింది, ఇండైరెక్ట్ నాలెడ్జ్, ఓహో నేను దేహం కాదని. కానీ చాలా కాలం నుంచి దీంట్లో దీర్ఘవాసనలు ఉన్నాయి, దేహవాసన ఇదే నేను అనుకుంటూ వచ్చిన ఒక్కరోజు ఈ గ్రౌండ్ లో కూర్చొని ఉపన్యాసం అంత మాత్రం పోదు, బహుకాల సాధనలు కావాలి, ఎందుకని దీర్ఘకాలంగా మనల్ని పెరవేసుకొని వస్తున్నటువంటివి. దీనిని తర్వాత శ్లోకంలో డిస్కస్ చేస్తాను ప్లీజ్. ఋత్వ్యాధిశ్చ చికిత్స్యత ప్రతిదినం భిక్షౌషధం పూజ్యత స్వాద్వన్నం నతు యాశ్చత విధివశాత్ ప్రాప్తేన సంతుష్యత శీతోష్ణాది విషహ్యత నతు వృథా వాక్యం సముచ్చార్యతాం ఔదాసీన్ ఔదాసీనమభీత్యతాం జనకృపా నైష్ఠుర్యము సృజ్యతాం ఔదాసీన్యం అభీప్స్యతాం జనకృపా నైష్ఠుర్యం ఉత్సృజ్యతాం. ఈ శ్లోకంలో 8 ఇన్స్ట్రక్షన్స్, ఇప్పటి వరకు 3 శ్లోకాల్లో 24 చూచాం, ఈ శ్లోకంతో 32 వెళతాం, రేపు 40 కంక్లూడ్ అయిపోయి. దేహేహం మతి ఉచ్యతాం, ఈ దేహం నేను కాదనేటువంటి భావనకు వచ్చాము, నేను ఆత్మ అనేటువంటి విషయం గురువు దగ్గర మనం అధ్యయనం చేస్తున్నాం. ఓకే, కానీ దేహం ఉంది కనుక వ్యాధులు వస్తాయి, వ్యాధి లాంటిది ఒకటి ఉంది అది ఆకలి. క్షుద్వ్యాధిశ్చ చికిత్స్యతాం, ఫాస్ట్ క్షుద్వ్యాధి ఆకలి అనేటువంటి వ్యాధిని దీనికి చికిత్స చేసుకోవాలి. ఇది తమాష, ఎంత అందమైన ఉపమానం, ఆకలిని వ్యాధిగా సూచింది మన సనాతన ధర్మం. ప్లీజ్ క్షుద్వ్యాధి, కాబట్టి వ్యాధిని నిర్మూలన చేసుకోవాలి, వ్యాధి ఉంటే మనిషి ఆనందంగా ఈ ప్రపంచంలో జీవించలేడు, కాబట్టి క్షుద్వ్యాధి బాగా ఫస్ట్ది క్షుద్వ్యాధిశ్చ చికిత్స్యతాం, ఆకలి అనేటువంటి వ్యాధిని పోగొట్టుకోవాలి. ఓకే, వ్యాధులు అందరికీ ఉండకపోవచ్చు, ఆకలి అనేది అందరికీ ఉంది, అందరికీ వ్యాధులు ఉంటాయా, దేహం ఉన్న వాళ్ళకంత చెప్పలేము, ఎప్పుడు వస్తారు ఎప్పుడు పోతాయి, కానీ ఆకలి అనేటువంటిది మాత్రం అందరికీ ఉంటుంది. కనుక ఈ ఆకలి ఒక వ్యాధి లాంటిది. వ్యాధికి ఎట్లాగైతే చికిత్స చేయించుకుంటూ ఉన్నామో ఆకలి కూడా చికిత్స చేయించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకని వ్యాధి ఏదైనా బాధే గనక, బాధ ఏదైనా బంధమే గనక, బంధం ఎక్కడున్నా అందం లేదు గనక, అందం లేని చోట ఆనందం ఉండదు గనక, ఇది లాజిక్. కనుక ఏ బాధని నేను భరించలేను కాబట్టి బాధ నుండి విడిపడాలి అనుకుంటూ ఉంటాను నేను. కనుక వ్యాధులు వస్తే ఎందుకు వ్యాధుల్ని చికిత్స చేసుకోవాలి? ఉండలేని ఉంటాయి, ఏమైనా చుట్టాలు వస్తే ఉండడం లేదా, రోగాలు వస్తే ఉంటాయి. చుట్టాలు వచ్చి ఉండడం వేరు, రోగాలు వచ్చి ఉండడం వేరు. ఎందుకంటే చుట్టాలు వస్తే ఇంట్లో అందరికీ బాధ, రోగాలు వస్తే నేను కాబట్టి నా రోగాన్ని నేను భరించాలి గనక, దీన్ని నేను భరించలేను అందుకని చికిత్స చేసుకుంటాను. కాబట్టి ఆ రోగం ఏంటో తెలుసుకొని తత్సంబంధమైనటువంటి వైద్యుడు ఎవరు వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి చికిత్స చేసుకుంటూ ఉంటాను. ఓకే, కనుక మొట్టమొదటి మనం రికగ్నైజ్ చేయాల్సింది ఏంటంటే వ్యాధుల గురించి మనకు తెలుసు, వ్యాధులు అందరికీ ఉండకపోవచ్చు, కానీ అందరికీ సంబంధించినటువంటి వ్యాధుల గురించి ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. అందువల్ల అందరం ఒక చోట చేరాం. అది ఆకలి, క్షుత్ వ్యాధి, క్షుత్ వ్యాధి, క్షుత్ వ్యాధి చికిత్సతాం. ఎందుకు ఆకలిని వ్యాధితో పోల్చాల్సి వచ్చిందంటే వ్యాధి ఉన్న చోట శాంతి ఉండదు, వ్యాధి ఉన్న చోట ఆందోళన ఉంటుంది. ఇప్పుడు వ్యాధులు ఉండేవాళ్ళు ప్రశాంతంగా ఉండారా? ఉండే అవకాశం లేదు, అశాంతి ఉంటుంది. ఆకలి ఉండేవాడు ప్రశాంతంగా ఉంటాడా? ఇంట్లో గొడవ అంతా అక్కడే కదా, ఒక్క 10 మినిట్స్ లేట్ అయితే చాలు, ఏమి ఇంకా కాలేదా, ఘోరం, ఎందుకని వచ్చేస్తా ఉంది కోపం. ఈ కోపం ఎక్కడి నుంచి వచ్చింది? ఆకలి వల్ల వచ్చింది. కాబట్టి ఆకలి అనేటువంటిది ఒక అస్వస్థత, ఇది ఒక ఆందోళన, ఒక ఆవేదన, ఏదో ఆనందంగా ఉండలేనటువంటి పరిస్థితి. వ్యాధులు వచ్చినప్పుడు ఏ విధంగా అయితే బాధలు పడుతూ ఉన్నామో ఆకలి వచ్చినప్పుడు కూడా బాధలు పడుతున్నాం కనుక ఇటువంటి ఆవేదనను కల్పించేది వ్యాధి, అదే ఆవేదనను కల్పిస్తూ ఉంది కనుక ఆకలి కూడా వ్యాధి. నేను సుఖపెట్టడం లేదు, వ్యాధులు నిన్ను కష్టపెడుతూ ఉన్నాయి, ఆకలి కూడా నిన్ను కష్టపెడుతూ ఉంది. కాబట్టి మనం డిసైడ్ చేసుకోవాలి, ఇప్పుడు నన్ను కష్టపెట్టేది వ్యాధి కనుక అలాగే ఇది కష్టపెడుతూ ఉంది, ఇది కూడా వ్యాధి, డిసైడ్ చేసుకో. ఒక రకంగా ఆ వ్యాధులే నయమేమో అనిపిస్తాయి. ఎందుకంటే అవి ఎప్పుడో కానీ రావు, ఇది ప్రతిరోజు వస్తుంది, ఒకసారి కాదు 3 సార్లు, ఇది ఇంకా ఘోరమైనటువంటి పరిస్థితి. కొందరికైతే 30 సార్లు కూడా వస్తుంది, వేరే విషయం తర్వాత చెప్తాను. తర్వాత వస్తుంది అది స్వామి, అది కూడా వదిలిపెట్టాడు శంకరాచార్య స్వామి, ఆయన టచ్ చేశాడంటే అన్ని టచ్ చేసేస్తారు, ఏ టు జెడ్, అవి కూడా వస్తాయి. వాళ్ళ ఆ మహాత్ముల విషయం కూడా చెప్తాడు, 30 సార్లు తినేవాళ్ళ విషయం. ఎప్పుడైతే మనం నిత్యం వస్తూ ఉందో ఈ వ్యాధి, వ్యాధితో ఆనందంగా ఉండలేకపోతున్నాం కనుక చికిత్స చేయించుకుంటున్నాం, కాబట్టి ఆకలితో కూడా ఆనందంగా ఉండలేకపోతున్నాం కనుక తృప్తిగా ఉండలేకపోతున్నాం కనుక చికిత్స చేయించుకుంటున్నాం. ఓకే, ఎప్పుడైతే చికిత్స అని అన్నావో, ఆకలి ఎప్పుడైతే వ్యాధి అయిందో వ్యాధికి మందులు తీసుకుంటావు, ఆకలి అనే వ్యాధికి ఆహారం తీసుకుంటావు. అర్థమవుతుందా? కాబట్టి మందు తీసుకుంటే ఆరోగ్యం వస్తుంది, అట్లాగే ఆహారం తీసుకుంటుంటే ఆకలి తీరుతూ ఉంది. కానీ మందు తీసుకోవడానికి ఒక పద్ధతి ఉంది, డోసేజ్ ఉంది, ఇది కూడా చూసుకోండి. ఎట్లా తీసుకోవాలి సార్ ఈ మందు? అయ్యా 1+1+1, ఉదయం ఒక ట్యాబ్లెట్, మధ్యాహ్నం ఒక ట్యాబ్లెట్, సాయంత్రం ఒక ట్యాబ్లెట్ అని ఒక డబ్బా ఇచ్చాడు అనుకోండి మనకు, ఇట్లా మీరు ఒక 40 రోజులు వాడాలని, డబ్బా నిండా ఉండయి, ఎక్కువ ఉండే కదండి కూర్చొని, ఒక 50 తిన్నాడు. ఇది ఆరోగ్యం రాకపోగా అనారోగ్యం వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి, అండర్స్టాండ్? కాబట్టి మందులైతే ఉండొచ్చు, కానీ ఇది చికిత్సే గనక డాక్టర్ ఏ విధంగా అయితే ప్రిస్క్రిప్షన్ ఇచ్చాడో, ఆయన ఏ విధంగా అయితే వాడమన్నాడో అలాగే నేను వాడాలి. అందుకని డిసైడ్ చేసుకొని అంటున్నాను, ముందు ఆకలి అనేటువంటిది వ్యాధి, అది డిసైడ్ అయితేనే తర్వాత డోసేజ్. అర్థమవుతుంది? కనుక నాకు ఎంత ఆహారం తీసుకోవాలి? నేను యోగశాస్త్రం క్లియర్ గా చెప్పింది, అయ్యా తామర పొట్ట ఎంత ఉందో మాకు సైజ్ తెలియదు, కానీ స్కేల్ పెట్టి చూసుకొని ఆ స్కేల్ హాఫ్ భోజనంతో నింపి హాఫ్ వాటర్కి వదిలి హాఫ్ అది 1/4 ఇక 1/4 ఏదైతే ఉందో నాలుగో వంతు దాన్ని కాస్త గాలి ఆడడానికన్నా వదిలిపెట్టు, మళ్ళీ ఊపిరి ఆడకుండా పోతే ఆహారం నింపుతాను, ఆ తర్వాత మన ఊపిరి ఆడకుండా పోతేమో. ఈ మాత్రం గనక ఉంటే వైద్యానాం కిం ప్రయోజనం, వైద్యానాం కిం ప్రయోజనం. ఆయుర్వేదం వైద్యుడి యొక్క ఉపయోగమే లేదు. ఎందుకని వైద్యుడి యొక్క ఉపయోగం ఎప్పుడంటే రోగం వస్తే ఆహారం సక్రమంగా తీసుకొని యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు. భగవద్గీతలో క్లియర్ ధ్యాన యోగుల గురించి చెబుతూ, అయ్యా నువ్వు ఆహారం ఏ విధంగా తీసుకోవాలి, యుక్తంగా ఉండాలి, మితంగా ఉండాలి, హితంగా ఉండాలి, కనుక ఏ విధంగా తీసుకోవాలి, డోసేజ్ ఏది ప్లీజ్, ఎంత తీసుకోవాలి సార్, అంతే తీసుకోవాలి, అంతేగాని ఎక్కువగా తీసుకున్నావు అనుకో దానిలో ఉపయోగం అంటే. అట్లాగే డోస్ ఎట్లా ఏది ఉందో ప్లీజ్, సమయాలు కూడా ఉన్నాయి. అందుకని డాక్టర్ మంది ఇచ్చాడు అనుకోండి మనకు, వెంటనే అడుగుతాం సార్ ఎప్పుడెప్పుడు వాడాలి సార్, ఇది భోజనానికి ముందా భోజనం తర్వాత, అయ్యా భోజనానికి ముందు భోజనం తర్వాత, ఓహో ఎందుకని టైమింగ్స్ అనమాట, అయ్యా ఉదయం ఒకటి తీసుకో సాయంకాలం ఒకటి తీసుకో మధ్యాహ్నం ఒకటి తీసుకో. అట్లాగే ఇక్కడ కూడాను మనకు ఉదయం అయ్యా టిఫిన్ చేసే మధ్యాహ్నం సాయంకాలం, సరే మధ్యలో మనం కొన్ని కొన్ని పెట్టామనుకోండి కొంత కాంప్రమైజ్ అయ్యి, లేదు సార్ నిద్ర లేవగానే డల్గా ఉంటుంది ఒక టీ తాగుతాను, ఓకే సాయంకాలం కూడా కొద్ది చేస్తారు ఏదన్నా రెండు బిస్కెట్స్ అంతేనండి, అప్పుడు కూడా చెప్తాడు తింటున్నావు కదా అది గురించి తెప్పించుకోవాలి, ఎందుకంటే ఏ టైమింగ్స్ లో తినాలి, ఉంటే ఉండొచ్చు మందులు ఉండొచ్చు, అట్లా చెప్పి తింటూ పోకూడదు. అట్లాగే ఇక్కడ కూడా ఆహారం ఉందని ఎప్పుడు మీరు చూడండి గేదెని చూడండి, అది కొందరు ఇలాగే ఉంటాయి వాటిలో మన అదృష్టవచ్చు ఆంధ్రదేశంలో లేదు కాని ఉపన్యాసాలు చెప్తుంటే తినడం టీవీలో చూడండి మీరు తమాషా ఉంటారు, ఉత్తర హిందుస్థాన్ ఉపన్యాసాలు చెప్తా ఉంటారు వాళ్ళు తింటా ఉంటారు పాన్తో సాకరే పాన్ పరాక్ బహుపరాక్, ఏమి ఉపన్యాసాలు అవి నాకు అసలు అర్థమే కాదు, అది పాన్ వేసుకుంటూ ఉపన్యాసాలు టీవీ తాగుతూ ఉపన్యాసాలు అది అంతే అది అట్లా ఉంటాయి వేరే వేరు, ఎందుకంటే చెప్పేవాడికి అర్థమై చెప్పేది లేదు, వినేవాడికి ఏదో కథ చెప్తున్నా మన కథ వింటాం అంతే తప్ప జీవితంలో తరించాలనే మూక్షత్వమే లేదు. ఏమో మీరు ఇఫ్ యూ డోంట్ థింక్ అదర్వైజ్ అది కదిలితే సౌత్ నుంచే కదలాలి, మళ్ళీ నన్ను ప్రాంతీయమని మాత్రం మీరు అనుభవం, ఎందుకంటే శాస్త్రాలని కూడా ఇక్కడి నుంచే పుట్టుకొచ్చే పాపండి ఏదో భక్తిలో పోతుంటారు, నార్త్ ఇండియా అంతా అంతే ఒక ఇదవిధంగా శాస్త్రీయ అవగాహన అంతా కూడా ఇక్కడి నుంచే పుట్టింది, మతాచారులంతా ఇక్కడి నుంచే స్టార్ట్ అయ్యారు, ఎందుకని ఆలోచన అంతా ఇక్కడే ఉంది, భాష్యాలన్నీ ఇక్కడే ఉన్నాయి, మనమే చెప్పాలి వాళ్ళకి పాపం వాళ్ళు ఏదో పిచ్చిగా భక్తులు కొట్టుపోతూ ఉంటారు, వాళ్ళకి అంత అవకాశం కూడా లేదు, వాళ్ళు కూడా తప్పుపడడానికి తొలి నుంచి కూడా దండయాత్రలంతా వాళ్ళ మీదనే జరుగుతూ ఉన్నాయి కనుక పాపం వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడంతో సరిపోయింది, మనకి ఏ దండయాత్ర లేదు తిని మంగళం పాడమే కనుక శాస్త్రం వేసుకొని కూర్చొని చేయాల్సిన పని అంతా చేసాం, ఎక్సర్సైజ్ అంతా చేసాం, జిమ్నాస్టిక్స్ అన్ని మన దగ్గర నడిచాయి అర్థమవుతుంది, కాబట్టి 24 గంటలు తింటూ ఉండడం అనేటువంటిది మంచిది కాదు, ఎందుకని అది ఎప్పుడైతే నువ్వు ఆకలిని వ్యాధిగా డిసైడ్ చేసావో ఆహారాన్ని ఔషధంగా డిసైడ్ చేసావో ఉదయం తీసుకో మధ్యాహ్నం తీసుకో సాయంత్రం తీసుకో అంతే, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం తీసుకోమని డాక్టర్ చెప్తే సార్ మధ్య మధ్యలో 2 వేసుకోనా వద్దు చాలు ఇది తగ్గుతుందా ఎక్కువ వేసుకుంటు రోగానికి కనుక మందు తీసుకోవలసినట్టు తీసుకుంటే రోగం తగ్గుద్ది, ఎక్కువగా కనుక మందు వాడితే వేరే రోగాలు వచ్చే అవకాశం కూడా ఉంటాయి.